Okay, dear friends, what questions do you have for Pastor Jim or Pastor Sundar or Pastor Samuel or myself about the things we've been talking about?
సోదరులారా సహోదరులారా నిన్నటి నుండి మనం ఏ అంశాల మీద అధ్యయనం చేస్తున్నామో వాటి మీద వాటి సంబంధించి ఏదైనా సందేహాలు ప్రశ్నలు ఉన్నట్లయితే మీరు అడగవచ్చు. చెప్పండి.
Any questions?
Chappali.
Pastor Jodha.
Yes, brother.
Yesterday you have told that when God calls a person, he must point out the method which God called his service from the scripture. But my point is, our God is infinite God. So he has infinite ways to call his children for his ministry.
Yes.
So is this my point?
Yes. Yes. Yes, brother, I agree. God will not call two people the exact same way, but it is the same God who calls the people. So we need to look at the way God has called his servants in the scriptures, and if our calling is different in terms of what he calls us to, then chances are it's not a call of God. Meaning, every person God called in the scriptures, he called them to proclaim his truth. So if someone says, no, I'm called to something else, then that's not consistent. Though your calling may be different in the specifics of how he called you, when he called you, where he called you, what he calls you to must be the same as what he called all the ones in Scripture to.
Another question in that day. దేవుడు అందరినీ ఒకే రకంగా పిలుస్తాడా? దేవునికి అనేక పద్ధతులు ఉన్నాయి కదా, కాబట్టి ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా పిలుస్తాడు కదా అని అన్నారు. అదేనా మీ ప్రశ్న? అదే దేవుడు. అర్థమైంది. కాబట్టి మీకు ఒక చిన్న మనవి ఏంటంటే, మీరు ప్రశ్న అడిగితే ప్రశ్న అడగండి, అంతే. వివరణ ఏమని అవసరం లేదు. మేము అడిగినప్పుడు మాకు అర్థం కావతే మీరు అడిగే ప్రశ్న అప్పుడు వివరణ ఇవ్వండి. ప్రశ్నగా అడగండి. మీ ప్రశ్న అర్థం కావతే వివరించమన్నారు, అప్పుడు వివరించండి. సో ఈ విషయం గమనించండి. సో బ్రదర్ అయ్యగారు సమాధానం ఏంటంటే, అవును, దేవుడు అనేక విధాలుగా చేస్తాడు కానీ, బట్ ఆయన ఉద్దేశం ఒకటే, ఏంటంటే తన కుమారుణ్ణి ఈ లోకానికి బయలుపరచడమే దేవుని యొక్క ఉద్దేశం. దానికోసమే దేవుడు పిలుస్తాడు. సో అది చేయకుండా ఆ దేవుడు నన్ను పిలిచాడు, నేను అది చేస్తాను, సోషల్ వర్క్ చేస్తా, అది చేస్తా, ఇది చేస్తానంటే దేవుడు నిన్ను పిలిచినట్టు కాదు.
వెరీ గుడ్. మేబీ వన్ ఆర్ టూ మోర్.
ఇంకెవరైనా ప్రశ్నలు అంటే అడగవచ్చు. ఎనీ ప్రశ్న పూచ్ సక్తా హై?
Dean.
This is a theological question, not
okay.
Not related to yours.
Okay.
But what Pastor Jim is quite a little bit related to his.
Okay.
So in the book of Genesis, we find that the angel of the Lord appeared in one of us, and it's Jesus himself, and he asked Moses to take up his stand up. Many people here, from it, you know, many people apply that to make a scripture context and say that you should take off your sandals when you get out of the church because God's presence. Rules of our people,
yeah.
Take off their sandals. How can you apply that to the need of the church? Is it right?
Yeah. Yeah. Yeah, good question.
బ్రదర్ అడిగిన ప్రశ్న ఏంటంటే, మరి మోషేకి దేవుడు ఆ మండుతున్న పొద యొద్ద ప్రత్యక్షమైనప్పుడు మోషేతో దేవుడు చెప్తాడు, ఇది పవిత్రమైన స్థలం కాబట్టి నీ చెప్పును తీసేయమని. దాన్ని కొత్త నిబంధనలో దాన్ని ఎలాగా మన జీవితంలో అనువదించుకోవాలి, అనుకరించాలి. నిజంగా మోసే తీసేసినట్టు మనం చెప్పులు తీసేయాలా, లేకపోతే చెప్పులతో ఉండొచ్చా, ఏం చేయాలి అనేది బ్రదర్ అడిగాడు. అంతే కదండి.
The same thing happened in Joshua chapter 5.
యెహోషువ గ్రంథం 5వ అధ్యాయంలో కూడా అదే సంగతి జరిగింది.
The angel of the Lord appeared to Joshua.
యెహోషువకి దేవుని దూత ప్రత్యక్షమయ్యాడు.
Commanded him to take off his shoes.
దేవుని దూత చెప్పాడు యెహోషువని పాదరక్షకులు తీసేయి అని అన్నాడు.
But in both accounts, Exodus 3, Joshua 5.
అయితే ఈ రెండు సందర్భాల్లో మోషే ఆ మండుతున్న పొద ఆ సందర్భం గాని ఈ యెహోషువకి దేవుని దూత ప్రత్యక్షమైన ఈ సందర్భంలో ఈ రెండు సందర్భాల్లో
ద లార్డ్ ప్రిస్క్రైబ్స్ ద సేమ్ థింగ్ ఇట్స్ నాట్ దట్ ఎవ్రీవన్ షుడ్ ఆల్వేస్ టేక్ దేర్ షూస్ ఆఫ్ వెన్ దే కమ్ టు ద న్యూ టెస్టమెంట్ చర్చ్ ద థింగ్ హీ ప్రిస్క్రైబ్స్ ఇన్ బోత్ అకౌంట్స్ ఇస్ టు ప్రొక్లైమ్ who this God is. So the application of should churches endorse removing your shoes to enter seems to be quite a stretch from that passage. If they do that, it's okay, but I don't think the passage demands that.
చూడండి, ఈ రెండు సందర్భాల్లో మనం ఒక సత్యాన్ని అర్థం చేసుకోవాలి. అదేంటంటే దేవుడు ఎంత పవిత్రుడు, ఈ దేవుడు ఎటువంటి వాడు అనేది అక్కడ తెలియచేస్తుంది. కానీ మనం అందరం కూడా అలాగే మన చెప్పులు తీసేయాలని అక్కడ డిమాండ్ అనేది, అంటే దేవుడు కొత్త నిబంధనలో అలా చేయమని చెప్పట్లేదు. కానీ అక్కడ సత్యం ఏంటంటే దేవుడు పరిశుద్ధుడని, దేవుడు ఎటువంటి వాడో సూచిస్తుంది తప్ప అలా చేయాలని కాదు.
So Dean, as you were speaking, I was thinking of the statement Jesus made, this people honors me with their lips, but their heart is far from me. We might say, this people honors me with their feet, but their heart is far from me.
ఇలా అవ్వచ్చు. మనం ప్రభు అన్నాడు వాళ్ళు ఆ నోటితోనే నన్ను స్తుతిస్తారు కానీ వాళ్ళ హృదయం మాత్రం వాళ్ళ హృదయంలో నాకు చోటు లేదు అని అంటాడు. అలాగే చెప్పులు తీసేసి హృదయంలో దేవునికి చోటు లేకపోతే ఏం ఉపయోగం? చెప్పులు తీసినంత మాత్రాన హృదయంలో దేవునికి చోటు లేదు, ఏం ఉపయోగం? అదనమాట. దేవుడు కావాల్సింది ఏంటంటే నువ్వు చెప్పులు వేసుకున్నావా చెప్పులు తీసేవాది కాదు, హృదయంలో దేవునికి ఏ స్థానం ఇచ్చావు అది.
గుడ్, మేబీ లెట్స్ టేక్ వన్ మోర్.
ఇంకొక ప్రశ్న అండి, ఇంకొక ప్రశ్నకి అవకాశం ఇస్తున్నాను.
దాన్ని చంపి దాని రక్తం కొంచెం తీసి తాము దాన్ని తిని ఇళ్ల ద్వారా పంటకు రెండు నిలువ కమిన పైకెళ్ళి తండ్రి
తినేదేంటి తినేది ఆ యొక్క గొర్రె గొర్రెను మేకను వధిస్తాం కదా, పక్కా పశువును, రక్తం కాదు, రక్తం కాదు. He's asking the Passover lamb as he described you have to kill it and eat. Is it to eat the blood or the flesh of the animal? So it is about it's not blood.
No, the it's text even says it's to be cooked and you have to eat all of it.
Raktam kaal. రక్తం ఓన్లీ గుమ్మానికి నిలువు కమ్ముకి అడ్డకమ్ముకి దాన్ని కాల్చి తినమను. అదే మీరు మొత్తం చదివితే ఆ మాటలు రిపీట్ చేసి ఉన్నాయి. సో మొత్తం చదివితే దాన్ని కాల్చి పచ్చికూరలతో ఆ చేదు కూరతో తినమను. రక్తం మాత్రం గుమ్మానికి రాయమను అంతే. రక్తం కాదు వండుకుని తినే, అసలు రక్తం తినొద్దు అన్నారు దేవుడు.
ఓకే బ్రదర్, ఓకే
పద్దెనిమిది
వాటిల్లో అంటే ఆ పాయింట్స్ ఉన్నోళ్ళే పాస్ అవుతుంది, లేకపోతే పర్ఫెక్ట్ అయినాక మొత్తం పూర్తిగా చేంజ్ అయ్యట్లా. పర్ఫెక్ట్ కాదు కదా, మనిషి బలహీనుడు కదా, దేవుడు సవాసాన్ని బట్టి చేంజ్ అవుతుంది. వాక్యం చదువుతుంటే మార్పు మొదలైంది, వాక్యం చదువుతుంది మనకు అర్థమవుతుంది.
అనే భయ అక్కడ చెప్తుంది ఆల్రెడీ. ఈ క్వశ్చన్ ఈజ్ ఎ మ్యాన్ షుడ్ హ్యావ్ ఆల్ దీస్ 18 క్వాలిటీస్ టు బీ ఎ పాస్టర్, ఆర్ సమ్ టైమ్స్ ఆఫ్టర్ బికమింగ్ ఎ పాస్టర్ హీ మే గెట్ ఆల్ దోస్ క్వాలిటీస్? ఈజ్ ఇట్ చాన్స్? సో దట్స్ వాట్ దిస్ క్వశ్చన్.
వన్ మోర్ టైమ్.
Yeah, his question is,
yeah,
a person should have all these 18 qualities then come to the ministry, or after coming to the ministry should he possess one by one like that?
What do you think?
Me?
Yeah.
he should have that,
yeah.
And
clearly
to be approved,
yeah,
by God,
yeah,
to there was please one, God. And,
yeah, that's the correct answer. What I should have said yesterday, and you can add this if you think it's helpful,
yeah,
none of us perfect have possessed all those qualities all the time. Now, because you don't possess those qualities today does not mean that you might not possess them 10 years from now. But the only way to possess them is supernatural. The Lord's grace, the Lord's growth in our life. So, if you see that those character qualities are deficient, you should pray, because it's only the Lord's doing to change us and conform our character. But the answer is yes. Before pastoring, these qualities
maybe
must be present.
God calls, God will give that grace.
Yeah, amen. Those whom God calls, He equips.
Yeah. వినండి, సమాధానం అయ్యగారు చెప్పిన సమాధానం. వాస్తవానికి కొన్నిసార్లు ఆ అర్హతలు ముందే కలిగుండి సేవకి రావచ్చు. అయితే సేవకు వచ్చిన తర్వాత ఓ 10 సంవత్సరాల దాకా ఆ అర్హతలు ఏది లేకుండా సేవ చేయడం అనేది మంచిది కాదు. సో అవి లేదు అని గుర్తించినప్పుడు ఒక సేవకుడు ప్రభు సన్నిధిలో ఏడవాలి, ప్రార్థన చేయాలి, వేడుకోవాలి, నాయనా ఈ అర్హతలు నాకు దయచేయని దేవుణ్ణి అడగాలి, అవి పొందుకోవడానికి దేవుని దగ్గర కనిపెట్టాలి. అయితే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు, కానీ దేవుడికి ఇష్టమైనది ఏంటంటే ఆ విధమైన అర్హతలు కలిగి ఉండి ఆయన పరిచర్య చేయడంలో ఆయన ఆనందించేవాడు, ఆయన సంతోషించేవాడు. వారి పనిని నే దేవుడు ఆశీర్వదిస్తాడు.
ఓకే, వి కెన్ టాక్ సమ్ మోర్ ఆఫ్టర్.
చాలా తర్వాత మళ్ళీ బహుశా ఈ వాక్యంలోనే రావచ్చు, మళ్ళీ ఆ విషయాలు ప్రస్తావనలోనికి చెప్పబోయే ఈ సెషన్ లో.
ఓకే.